ఓం శాంతి. 11/7/2024. మధురమైన పిల్లలు, స్తబ్దావస్థ కలవారిగా అనగా అశరీరులుగా అయ్యేందుకు ఇప్పుడిది సమయము. ఈ అవస్థలోనే ఉండే అభ్యాసం చేయండి. ప్రశ్న: అన్నింటికన్నా ఉన్నతమైన గమ్యమేమిటి? అదెలా ప్రాప్తిస్తుంది? జవాబు: సంపూర్ణ నిర్వికారి దృష్టి కలవారిగా అవ్వాలి. ఇదే ఉన్నతమైన గమ్యం. కర్మేంద్రియాలలో ఏమాత్రమూ చంచలత్వం రాకూడదు. అప్పుడే సంపూర్ణ నిర్వికారి దృష్టి కలవారిగా అవుతారు. ఎప్పుడైతే ఇటువంటి అవస్థ ఏర్పడుతుందో అప్పుడు విశ్వరాజ్యాధికారం లభించగలదు. ఉన్నతిలోకి వెళ్తూ ఉంటే వైకుంఠరసాన్ని ఆస్వాదిస్తారు అని అంటూ ఉంటారు కూడా. అనగా రాజులకే రాజులుగా అవుతారు, లేకపోతే ప్రజలుగా అవుతారు. ఇప్పుడు చెక్ చేసుకోండి, నా వృత్తి ఎలా ఉంది? ఎటువంటి పొరపాట్లు జరగడం లేదు కదా. ఓం శాంతి. ఆత్మాభిమానులుగాయి కూర్చోవాలి. స్వయాన్ని ఆత్మగా భావించండి అని తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు బాబా ఆల్రౌండర్ దాదీని అడుగుతున్నారు, సత్యుగంలో ఆత్మాభిమానులుగా ఉంటారా లేక దేహాభిమానులుగా ఉంటారా? అక్కడైతే ఆటోమేటిక్గా ఆత్మాభిమానులుగా ఉంటారు. గడియగడియా శృతి చేయవలసిన అవసరం ఉండదు. అయితే అక్కడేమని భావిస్తారంటే, ఇప్పుడీ శరీరం పెద్దదైపోయింది, ఇప్పుడిక దీన్ని వదిలి కొత్త శరీరాన్ని తీసుకోవాలి. ఏ విధంగా సర్పం యొక్క ఉదాహరణ ఉందో అదేవిధంగా ఆత్మ కూడా ఈ పాత శరీరాన్ని వదిలి కొత్తదాన్ని తీసుకుంటుంది. భగవంతుడు ఉదాహరణలిచ్చి అర్థం చేయిస్తారు. మీరు మనుషులందరికీ జ్ఞానాన్ని బూబూ చేస్తూ తమ సమానంగా జ్ఞానవంతులుగా తయారు చేయాలి. తద్వారా వారు ఫరిష్టాలుగా, నిర్వికారి దేవతలుగా అవుతారు. మనుషుల నుండి దేవతలుగా తయారు చేయడమే ఉన్నతోన్నతమైన చదువు. మనుషుల నుండి దేవతలుగా తయారు చేశారు అని అంటూ ఉంటారు కూడా. అలా ఎవరు తయారు చేశారు? దేవతలైతే అలా తయారు చేయలేదు. భగవంతుడే మనుషులను దేవతలుగా తయారు చేస్తారు. మనుషులకి విషయాల గురించి తెలియదు. మీ లక్ష్యం ఉద్దేశం ఏమిటి అని మిమ్మల్ని అన్ని చోట్ల అడుగుతూ ఉంటారు. మరలాంటప్పుడు మీ లక్ష్యం ఉద్దేశం వివరిస్తూ ఒక చిన్న కరపత్రం ఎందుకు ముద్రించబడి ఉండకూడదు? ఎవరైనా అడిగితే వారికి ఆ కరపత్రాన్ని ఇచ్చినట్లయితే వారు దాని ద్వారా అర్థం చేసుకుంటారు. బాబా అయితే చాలా బాగా అర్థం చేయించారు. ఈ సమయంలో ఇది కలియుగం, పతిత ప్రపంచం. ఇందులో అపారమైన దుఃఖాలున్నాయి. ఇప్పుడు మనం మనుషులను సత్యుగ పావన మహాసుఖధామంలోకి తీసుకువెళ్లే సేవ చేస్తున్నాము లేక ఆ దారిని తెలియజేస్తున్నాము. మనము అద్వైత జ్ఞానాన్ని ఇస్తున్నామని కాదు. వారైతే శాస్త్రాల జ్ఞానాన్ని అద్వైత జ్ఞానంగా భావిస్తారు. వాస్తవానికి అది అద్వైత జ్ఞానమేమీ కాదు. అద్వైత జ్ఞానమని రాయడం కూడా తప్పే. మనుషులకు దీన్ని స్పష్టం చేసి అర్థం చేయించాలి. మన ఉద్దేశమేమిటి అని ఎవరైనా వెంటనే అర్థం చేసుకోగలిగేలా వివరణ రాయబడి ఉండాలి. కలియుగ పతిత భ్రష్టాచారి మనుషులను మనం అపారమైన దుఃఖాల నుండి విడిపించి సత్యుగ పవిత్ర శ్రేష్టాచారి అపార సుఖాల ప్రపంచంలోకి తీసుకువెళ్తాము. బాబా ఇటువంటి వ్యాసాలు పిల్లలకిస్తారు. ఇది స్పష్టంగా రాయాలి. అన్ని చోట్ల మీరు రాసిందుండాలి. వెంటనే దాన్ని తీసివ్వాలి. అప్పుడు మేం దుఃఖధామంలో ఉన్నాము, చెత్తలో పడి ఉన్నాము అని అర్థం చేసుకుంటారు. మేము కలియుగి, పతిత, దుఃఖధామ మనుషులము. వీళ్లు మమ్మల్ని అపారమైన సుఖాలలోకి తీసుకువెళ్తారు అని మనుషులు అర్థం చేసుకోరు. కావున ఇటువంటి ఒక మంచి కరపత్రాన్ని తయారు చేయాలి. మీరు సత్యుగం వారా లేక కలియుగం వారా అని బాబా కూడా ఒకటి ముద్రించారు కదా. కాని మనుషులు అర్థం చేసుకోరు. రత్నాలను కూడా రాళ్లుగా భావించి పడేస్తారు. ఇవి జ్ఞానరత్నాలు. వారు శాస్త్రాల్లో రత్నాలున్నాయని భావిస్తారు. ఇక్కడ అపారమైన దుఃఖం ఉంది అని వారు అర్థం చేసుకునేలా మీరు స్పష్టం చేసి చెప్పండి. దుఃఖాల లిస్టు కూడా ఉండాలి. తక్కువలో తక్కువ 101 తప్పకుండా ఉండాలి. ఈ దుఃఖధామంలో అపారమైన దుఃఖాలున్నాయి. అవన్నీ రాయండి. ఆ లిస్ట్ అంతా తయారు చేయండి. ఇంకొక వైపేమో అపారమైన సుఖం ఉంటుంది. అక్కడ దుఃఖమన్న మాటే ఉండదు. ఇప్పుడు మేము ఆ రాజ్యాన్ని లేక సుఖధామాన్ని స్థాపిస్తున్నాము అని అందులో ఉండాలి. అప్పుడు వెంటనే మనుషుల నోరు మూసుకుపోతుంది. ఈ సమయంలో ఇది దుఃఖధామమని ఎవ్వరూ భావించరు. వారు దీనినే స్వర్గంగా భావిస్తూ కూర్చున్నారు. పెద్ద పెద్ద మహళ్ళు, కొత్త కొత్త మందిరాలు మొదలైన వాటిని నిర్మిస్తూ ఉంటారు. ఇవన్నీ అంతమైపోనున్నాయని వారికి తెలీదు. వారికి లంచం డబ్బు అయితే ఎంతో లభిస్తుంది. అవన్నీ మాయకు సంబంధించిన సైన్స్ యొక్క అహంకారము. మోటార్లు, విమానాలు మొదలైనవన్నీ మాయ యొక్క షో అని బాబా అర్థం చేయించారు. తండ్రి ఎప్పుడైతే స్వర్గస్థాపన చేస్తారో అప్పుడు మాయ కూడా తన ఆడంబరాన్ని చూపిస్తుంది. ఇది కూడా నియమం. దీనినే మాయ ఆడంబరం అని అంటారు. ఇప్పుడు పిల్లలను మీరు మొత్తం విశ్వమంతటిలోనూ శాంతిని స్థాపన చేస్తున్నారు. ఒకవేళ మాయ ఎక్కడైనా ప్రవేశిస్తే పిల్లలకు మనసులో తింటూ ఉంటుంది. ఎప్పుడైనా ఎవరైనా ఎవరి నామరూపాల్లోనైనా చిక్కుకుంటే వీరు వికారీ దృష్టి కలవారు అని తండ్రి అర్థం చేయిస్తారు. కలియుగంలో క్రిమినలైజేషన్ ఉంది, సత్యుగంలో సివిలైజేషన్, శుద్ధత ఉంటుంది. ఈ దేవతల ముందుకు వెళ్లి అందరూ తలవంచి నమస్కరిస్తారు. మీరు నిర్వికారులు, మేం వికార్లము అని అంటారు. అందుకే తండ్రి అంటారు, ప్రతి ఒక్కరూ తమ అవస్థను చూసుకోండి. పెద్ద పెద్ద మంచి మహారథులు స్వయాన్ని చూసుకోండి. మా బుద్ధి ఎవరి నామరూపాల్లోకైనా వెళ్లటం లేదు కదా. ఫలానా ఆమె చాలా బాగుంది, ఇది చేయాలి అంటూ మనసులో ఏమైనా అనిపిస్తుందా? ఈ సమయంలో సంపూర్ణ నిర్వికారి దృష్టి కలవారు ఎవ్వరూ లేరు అని బాబాకు తెలుసు. కొద్దిగా కూడా చంచలత్వం ఉండకూడదు. ఇది చాలా కష్టం. ఏ ఒక్కరూ అలా ఉంటారు. కళ్ళు ఏదో ఒక రకంగా తప్పకుండా మోసగిస్తూ ఉంటాయి. డ్రామా ఎవ్వర్ని అంత త్వరగా నిర్వికారి దృష్టి కలవారిగా చెయ్యదు. చాలా పురుషార్థం చేసి స్వయాన్ని చెక్ చేసుకోవాలి. నా కళ్ళు నన్ను ఎక్కడా మోసగించటం లేదు కదా. విశ్వాధిపతులుగా ఉండడం చాలా ఉన్నతమైన గమ్యం. పైకెక్కితే వైకుంఠరసాన్ని పొందుతారు, అనగా రాజులకే రాజులుగా అవుతారు. పడిపోతే ప్రజల్లోకి వెళ్ళిపోతారు. ఈ రోజుల్లో ఇది వికారీ కాలం అంటారు. ఎంత గొప్ప వ్యక్తి అయినా, రాణి అయినా, కాని తనలో కూడా నన్నెవరైనా చంపేస్తారేమో అన్న భయం ఉంటుంది. మనుషులు ప్రతి ఒక్కరిలోనూ అశాంతి ఉంది. కొంతమంది పిల్లలు కూడా ఎంత అశాంతి వ్యాపింపజేస్తారు. మీరు శాంతిని స్థాపిస్తున్నారు. కావున మొదట మీరు స్వయం శాంతిలో ఉండండి. అప్పుడే ఇతరులో కూడా బలం నిండుతుంది. అక్కడైతే ఎంతో శాంతిగల రాజ్యం ఉంటుంది. కళ్ళు శుద్ధంగా అయిపోతాయి. కావున తండ్రి అంటున్నారు, ఈరోజు ఆత్మనైన నా వృత్తి ఎలా ఉంది అని మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఇందులో ఎంతో శ్రమ ఉంది. మిమ్మల్ని మీరు సంభాళించుకోవాలి. అనంతమైన తండ్రికి కూడా ఎప్పుడూ నిజం చెప్పరు. అడుగడుగులోనూ పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. కొద్దిగా ఆ అశుద్ధ దృష్టితో చూసినా, పొరపాటు జరిగినా వెంటనే నోట్ చేసుకోండి. ఎప్పటి వరకైతే పూర్తి పొరపాట్లు లేనివారిగా అవ్వరో అప్పటి వరకు 10-20 పొరపాట్లయితే రోజు చేస్తూనే ఉంటారు. కాని ఎవ్వరూ సత్యం చెప్పరు. దేహాభిమానం వల్ల తప్పకుండా ఏవో పాపాలు జరుగుతూ ఉంటాయి. అది లోపల తింటూ ఉంటుంది. కొందరైతే పొరపాటు అని దేన్నంటారో కూడా అర్థం చేసుకోరు. జంతువులేమైనా అర్థం చేసుకుంటాయా? మీరు కూడా ఈ జ్ఞానానికి ముందు కోతి బుద్ధి కలవారిగా ఉండేవారు. ఇప్పుడు కొందరు 50%, కొందరు 10%, కొందరు మరికొంత మారుతూ ఉంటారు. ఈ కనులైతే ఎంతగానో మోసగిస్తూ ఉంటాయి. అన్నింటికన్నా చురుకైనవి ఈ కళ్ళే. తండ్రి అంటారు, ఆత్మైన మీరు అశరీరిగా వచ్చారు, అప్పుడు శరీరం లేదు. ఇప్పుడు ఏ శరీరాన్ని తీసుకుంటామో, ఏ సంబంధంలోకి వెళ్తామో మీకేమైనా తెలుసా? ఏమీ తెలీదు. గర్భంలో అంతా స్తబ్దంగానే ఉంటుంది. ఆత్మ పూర్తిగా స్తబ్దంగా అయిపోతుంది. ఎప్పుడైతే శరీరం పెద్దదవుతుందో అప్పుడు తెలుస్తుంది. కావున మీరు ఈ విధంగా తయారై వెళ్ళాలి. ఇప్పుడిక ఈ పాత శరీరాన్ని వదిలి మనం వెళ్ళాలి. మళ్లీ ఎప్పుడైతే శరీరాన్ని తీసుకుంటారో అప్పుడు స్వర్గంలో తమ పాత్రను అభినయిస్తారు. ఇప్పుడిది స్తబ్దంగా అయ్యే సమయం. ఆత్మ సంస్కారాలు తీసుకువెళ్లినా ఎప్పుడైతే శరీరం పెద్దదవుతుందో అప్పుడు సంస్కారాలు ఇమర్చి అవుతాయి. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్లాలి. అందుకే పాత ప్రపంచం యొక్క, ఈ శరీరం యొక్క భానాన్ని తొలగించివేయాలి. ఏమీ గుర్తుండకూడదు. ఎంతో పథ్యం పాటించాలి. లోపలేదైతే ఉంటుందో అదే బయటకొస్తుంది. శివబాబా లోపల కూడా జ్ఞానం ఉంది. నాకు కూడా పాత్ర ఉంది. జ్ఞానసాగరుడు అని నా గురించి అంటారు. మహిమను గానం చేస్తారు కాని అర్థమేమీ అర్థం చేసుకోరు. ఇప్పుడు మీరు అర్థసహితంగా తెలుసుకున్నారు. ఇకపోతే ఆత్మబుద్ధి అయితే ఈ సమయంలో పైసకు కూరగాందిగా అయిపోతుంది. ఇప్పుడు తండ్రి ఎంత వివేకవంతులుగా తయారు చేస్తారు. మనుషుల వద్దనైతే కోటాను కోట్లున్నాయి. ఇదంతా మాయ ఆడంబరమే కదా. సైన్స్లో మనకు ఉపయోగపడే వస్తువులు ఏవైతే ఉంటాయో అవి అక్కడ కూడా ఉంటాయి. వాటిని తయారు చేసేవారు అక్కడికి కూడా వెళ్తారు. కాని వారు రాజులుగా అయితే అవ్వరు. వీరంతా చివర్లో మీ వద్దకు వస్తారు, మరియు ఇతరులకు కూడా నేర్పిస్తారు. ఒక్క తండ్రి నుండి మీరు ఎంతమంది నేర్చుకుంటారు? ఒక్క తండ్రి ప్రపంచాన్ని ఎలా ఉన్నదాన్ని ఎలా తయారు చేస్తారు? ఇన్వెన్షన్ ఎల్లప్పుడూ ఒక్కరే కనుగొంటారు, ఆ తర్వాత దానిని వ్యాపింపజేస్తారు. బాంబులను తయారు చేసేవారు కూడా మొదట ఒక్కరే ఉండేవారు. దీని ద్వారా ప్రపంచం వినాశనమైపోతుంది అని భావించారు. ఆ తర్వాత ఇంకా తయారు చేయడం మొదలుపెట్టారు. అక్కడ కూడా సైన్స్ అయితే కావాలి కదా. ఇంకా సమయం ఉంది. నేర్చుకుని తెలివైన వారిగా అయిపోతారు. తండ్రి పరిచయం లభించాక ఇక స్వర్గంలోకి వచ్చి పనివారిగా అవుతారు. అక్కడన్నీ సుఖపు విషయాలే ఉంటాయి. సుఖధామంలో ఏదైతే ఉండేదో అది మళ్లీ ఉంటుంది. అక్కడ రోగం దుఃఖం యొక్క విషయమేదీ లేదు. ఇక్కడైతే అపారమైన దుఃఖం ఉంది. అక్కడ అపారమైన సుఖముంటుంది. ఇప్పుడు మనం అది స్థాపిస్తున్నాము. దుఃఖహర్త సుఖకర్త ఒక్క తండ్రే. మొదట స్వయానిది కూడా అటువంటి అవస్థ ఉండాలి. కేవలం పాండిత్యం ఉండటం కాదు. ఇలా ఒక పండితుని కథ ఉంది. రామనామాన్ని జపిస్తే నదిని దాటివేయొచ్చు అని అన్నారు. అది ఈ సమయంలోని విషయమే. మీరు తండ్రి స్మృతిలో విషయసాగరం నుండి క్షీరసాగరంలోకి వెళ్ళిపోతారు. ఇక్కడ పిల్లలైన మీ అవస్థ చాలా బావుండాలి. యోగ బలం లేకపోతే, అశుద్ధ దృష్టి ఉన్నట్లయితే వారి బాణం తగలదు. కళ్ళు శుద్ధంగా ఉండాలి. తండ్రి స్మృతిలో ఉంటూ ఎవరికైనా జ్ఞానాన్ని ఇచ్చినట్లయితే బాణం తగులుతుంది. జ్ఞానమనే ఖడ్గంలో యోగమనే పదును కావాలి. జ్ఞానం ద్వారా ధనం యొక్క సంపాదన జరుగుతుంది. శక్తి అంతా స్మృతిదే. చాలామంది పిల్లలు ఏమాత్రమూ స్మృతి చేయరు. అసలు వారికి తెలియనే తెలీదు. తండ్రి అంటారు, ఇది దుఃఖధామమని, సత్యుగం సుఖధామమని మనుషులకు అర్థం చేయించాలి. కలియుగంలో సుఖమన్న మాటే లేదు. ఒకవేళ ఉన్నా కాని అది కాకిరెట్టతో సమానమైనదే. సత్యుగంలో అయితే అపారమైన సుఖముంది. మనుషులు దాని అర్థాన్ని తెలుసుకోరు. ముక్తి కోసమే కష్టపడుతూ ఉంటారు. జీవన్ముక్తి గురించైతే ఎవరికీ తెలియనే తెలియదు. మరి వారు జ్ఞానాన్ని కూడా ఎలా ఇవ్వగలరు? వారు రావడమే రజోప్రధాన సమయంలో వస్తారు. కావున వారు రాజయోగాన్ని ఎలా నేర్పించగలరు? ఇక్కడి సుఖం కాకిరేటతో సమానమైనది. రాజయోగం ద్వారా ఏం జరిగింది అన్నది కూడా వారికి తెలియదు. ఇదంతా ఇప్పుడు డ్రామాగా నడుస్తుందని పిల్లలైన మీకు తెలుసు. వార్తాపత్రికల్లో కూడా మీ నింద రాస్తారు. అదీ జరగవలసిందే. అబలలపై రకరకాల అత్యాచారాలు జరుగుతాయి. ప్రపంచంలో అనేక దుఃఖాలున్నాయి. ఇప్పుడు ఎటువంటి సుఖమూ లేదు. ఎంత పెద్ద షావుకారులైనా వారు రోగగ్రస్తులైతే, అందులుగా అయితే దుఃఖమైతే ఉంటుంది కదా. దుఃఖాల లిస్టులో ఇవన్నీ రాయండి. రావణ రాజ్యంలో, కలియుగ అంతంలో ఈ విషయాలన్నీ ఉన్నాయి. సత్యుగంలో దుఃఖం యొక్క విషయం ఒక్కటి కూడా ఉండదు. సత్యుగం ఒకప్పుడు ఉండి వెళ్ళింది కదా. ఇప్పుడిది సంగమయుగం. తండ్రి కూడా సంగమంలోనే వస్తారు. 5000 సంవత్సరాలలో మనం ఏ ఏ జన్మలు తీసుకుంటాము అనేది ఇప్పుడు మీకు తెలుసు. అలాగే ఏ విధంగా సుఖం నుండి దుఃఖంలోకి వస్తామో కూడా మీకు తెలుసు. ఎవరికైతే మొత్తం జ్ఞానమంతా బుద్ధిలో ఉంటుందో, ధారణ ఉంటుందో, వారు అర్థం చేసుకోగలుగుతారు. తండ్రి పిల్లలైన మీ జోలెను నింపుతారు. ధనమిచ్చినా ఆ ధనం తరగదు అన్న గాయనం కూడా ఉంది. ధనాన్ని దానం చేయకపోతే వారి వద్ద అది లేనట్లే. కావునది మళ్లీ లభించదు కూడా. లెక్కుంటుంది కదా. ఇవ్వనే ఇవ్వకపోతే మరి అది ఎక్కడ్నుండి లభిస్తుంది? వృద్ధి ఎక్కడ్నుండి జరుగుతుంది? ఇవన్నీ అవినాశీ జ్ఞానరత్నాలు. నంబర్ వారుగానైతే ప్రతి విషయంలోనూ ఉంటారు కదా. మీది ఆత్మిక సైన్యం. కల్పపూర్వం పొందినట్లుగా ఒక ఆత్మ వెళ్లి ఉన్నత పదవిని పొందుతుంది, ఇంకొక ఆత్మ వెళ్లి ప్రజా పదవిని పొందుతుంది. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే ఆత్మిక పిల్లలకు నంబర్ వార్ పురుషార్థానుసారంగా బాప్దాద మరియు మాతాపితల హృదయపూర్వకమైన, ప్రాణప్రదమైన, ప్రేమతో నిండిన ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, మిమ్మల్ని మీరు సంభాళించుకునేందుకు అడుగడుగులోనూ చెక్ చేసుకోవాలి. 1, ఈరోజు ఆత్మనైన నా వృత్తి ఎలా ఉంది? 2, కనులు శుద్ధంగా ఉన్నాయా? 3, దేహాభిమానానికి వశమై ఏ ఏ పాపాలు జరిగాయి? 2, బుద్ధిలో అవినాశీ జ్ఞానధనాన్ని ధారణ చేసి ఆపై దానం చేయాలి. జ్ఞానమనే ఖడ్గములో స్మృతి పదును తప్పకుండా నింపుకోవాలి. వరదానము, సత్యత అథారిటీని ధారణ చేసి సర్వులను ఆకర్షితం చేసే నిర్భయ మరియు విజయీ భవ. పిల్లలైన మీరు సత్యతకు చెందిన శక్తిశాలి శ్రేష్ఠ ఆత్మలు. సత్యజ్ఞానము, సత్యమైన తండ్రి, సత్యప్రాప్తి, సత్యస్మృతి, సత్యగుణాలు, సత్యశక్తులు అన్నీ ప్రాప్తించాయి. ఇంత పెద్ద అథారిటీకి చెందిన నష ఉన్నట్లయితే ఈ సత్యత అథారిటీ ప్రతి ఆత్మను ఆకర్షిస్తూ ఉంటుంది. అసత్యఖండంలో కూడా ఇటువంటి సత్యతా శక్తి కలవారే విజయులుగా అవుతారు. సత్యత యొక్క ప్రాప్తి సంతోషము మరియు నిర్భయత. సత్యాన్ని మాట్లాడేవారు నిర్భయులుగా ఉంటారు. వారికి ఎప్పుడూ భయం కలగదు. స్లోగన్, వాయుమండలాన్ని పరివర్తన చేయడానికి సాధనము పాజిటివ్ సంకల్పాలు మరియు శక్తిశాలి వృత్తి. ఓం శాంతి.